ஸ்ரீ குரு கணபதி வாணி ஜெயகந்தர தத்த தட்சிணாத்யானாம் சரணஸ்மரணம் அவித்யாஹரணே கரணம் மமாஸ்து சச்சரணம். குரு பிரம்மா குரு விஷ்ணு குரு தேவ பூமகேஸ்வரா குரு சாட்சாத் பரபிரம்மா தஸ்மை ஸ்ரீ குருவே நமஹ. நாராயண சமாரம்பாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சாரிய பர்யந்தா வந்தே குரு பரம்பராம். ஆனந்தைகர சப்ரசார விலசன் மந்தஸ்மிதாஸ்யம் கிருபாபாரீணம் நிஜ பக்த மானச நவாம்போஜ பானோதயம் காலஞான சிவத காலோபமம் சத்குரு பிரம்மஞானமயம் நமாமி ஹனுமத் காளி பிரசாதாஹுவை. ந குரோரதிகம் தத்துவம் ந குரோரதிகம் தபஹ ந குரோரதிகம் ஞானம் தஸ்மை குருவே நமஹ. ஓம் நமோ ப்ரஹ்மாதிப்யோ ப்ரஹ்ம வித்யா சம்ப்ரதாய கத்ருப்யோ வம்ச ரிஷிப்யோ மஹத்யோ நமோ குருப்யஹ சர்வோபப்ளவரஹித பிரஜான பிரத்யகர்த்தோ ப்ரஹ்மைவாஹமஸ்மி ப்ரஹ்மைவாஹமஸ்மி ப்ரஹ்மைவாஹமஸ்மி. ஓம் ஸ்ரீ குருப்யோ நமஹ. ஆசிரம மூல ஸ்தாபகரைனட்வண்டி ஸ்ரீ பரம பூஜ்யபாத பரமஹம்ச ஸ்வரூப ஸ்ரீ வித்யா பிரகாசானந்தகிரி சுவாமிவாரி திவ்ய சரணாரவிந்தமிலக்கு மனந்தரிக்கு கூட மூலமைனட்வண்டி மலையாள எதிர்ல வாரி திவ்ய பாத கமலமிலக்கு ஆசிரமாதிபதிலை అందరికీ ఎన్నో ఎన్నో సూచనలు అందిస్తున్నటువంటి పరమ పూజ్యపాద పరమహంస స్వరూప శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామివారి దివ్య చరణారవిందములకు, అలాగే అధ్యక్ష స్థానంలో ప్రకాశిస్తున్నటువంటి పరమ పూజ్యపాద శ్రీ పరమహంస స్వరూప శ్రీ సంపూర్ణానందగిరి స్వామివారి దివ్య చరణారవిందములకు శిరస ప్రణమిల్లుతూ, అలాగే వేదికను అలంకరించినటువంటి మహాత్ములు ఇంతవరకు కూడా తమరి వారి యొక్క దివ్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి పరమ పూజ్యపాద పరమహంస స్వరూప శ్రీ హరితీర్థానంద స్వామివారి దివ్య చరణారవిందములకు, అలాగే శంకరానందగిరి స్వామివారి దివ్య చరణారవిందములకు, అమ్మ కొక్కిరి చేడు అమ్మ గురుచరణానంద స్వామి వారి దివ్య చరణారవిందములకు, అలాగే వేదికను అలంకరించినటువంటి కరిబసవ రాజేంద్ర స్వామి వారి దివ్య చరణారవిందములకు, అలాగే వేదికను అలంకరించినటువంటి మహాత్ములందరి దివ్య చరణారవిందములకు శిరసా ప్రణమిల్లుతూ, శ్రవణ సేవలో తరించాలని వచ్చినటువంటి భగవద్భక్తులైనటువంటి తల్లిదండ్రుల రూపంలో ఉన్నటువంటి అందరిలో ప్రకాశిస్తున్నటువంటి ఆ గురుదేవులకి శిరసా ప్రణమిల్లుతూ సర్వేభ్యో మహాభక్తేభ్యో నమ. ఇంతటి దివ్యమైనటువంటి అవకాశాన్ని మనం వెనక ముందు కూడా చూసుకోకుండా సంవత్సరానికి ఒకసారి 5 రోజుల సమయాన్ని మనకి మహాత్ముల దివ్య ప్రవచనాల్ని మనందరం వినేటువంటి భాగ్యాన్ని మరి 76 సంవత్సరాలు 28వ ఆరాధన 78 సంవత్సరాలైంది ఆశ్రమాన్ని 76 సంవత్సరాలు ఆశ్రమాన్ని, సుఖ బ్రహ్మాశ్రమం, గురుదేవుల్ని వ్యాసాశ్రమం, మలయాళ స్వాముల వారిని, వారి అనుగ్రహంతో వచ్చి వారి అనుమతితో వారే స్వయంగా వచ్చి మలయాళ స్వామి వారి చేత ఈ ఆశ్రమము నెలకొల్పబడిందట 76 సంవత్సరాల క్రితం. మరి ఇప్పటికీ కూడా మనం అటువంటి అనుభూతిని మనం మనస్సుండాలే కానీ పొందగలుగుతున్నాం. మలయాళ స్వామిలా ఉన్నారు, విద్యాప్రకాశానంద స్వామి వారు కూడా మన మధ్య ఉన్నారు. అలాగే అంటే ఇక్కడ ఈ వేదిక మీద కనిపించినంత అంతనే లేరు అనుకోవటం ఒక అంధుని ప్రయత్నం, అంధులు అనుకోవటమే తప్ప నిజంగా జ్ఞానం కోసరం ఉబిళ్ళుతున్నటువంటి వారికి మహాత్ములందరూ కూడా మనతో పాటుగా లేకపోతే ఈ రోజు మనం ఇలా బ్రతికే వాళ్ళంట. ఇంతమంది మహాత్ముల్ని దర్శింపజేసింది కూడా మా గురుదేవులు స్వామివారే కాకుండా నాకెంతో సహకరించి ఇటువంటి స్థితికి ఇంతమంది మహాత్ముల మధ్యలోకి తీసుకొచ్చినటువంటి పరమహంస పరివిరాజగాచార్య పరమ పూజ్యపాద శ్రీ దండి నిర్మలానందగిరి స్వామివారిని నేను స్మరించుకోవాలి. ఎందుకంటే వారే నన్ను బయటికి లాక్కొచ్చారు. వారి మాట అంటుండేవారు, మీరు ఒక్కరే చేస్తే ఎట్లాగమ్మా, మీరొక్కరే మీ శిష్యులు మీ భక్తులు మీరొక్కరే అక్కడక్కడ చేసుకుంటే ఎట్లా కుదురుతుంది, అందరికీ తెలవాలమ్మా, అందరినీ తెలుసుకోవాలి మీరు అని చాలా పట్టుదలగా స్వామి నాకు అంటే ఒక విధంగా నా గురుదేవులే ఆ రూపంలో వచ్చి నాకు, ఎందుకంటే ఇద్దరి మధ్యన ఎప్పుడు తత్వమే జరుగుతుండే, వారు గురుదేవులు వారికి ఏం బోధ చేశారు, మా గురుదేవులు ఏ బోధ మన దగ్గర జరిగింది, బోధ ఒక్కటే, స్వరూపం కూడా ఒక్కటే, మనని కూడా గుర్తించమన్నది కూడా అటువంటి స్వరూపాన్ని. దాన్ని ఏ విధంగా అన్నారు అంటే యత్పరం సగలవాగ గోచరం గోచరం విమల బోధ చక్షుష శుద్ధ చిద్ ఘనమనాది వస్తు ఎత్తు బ్రహ్మ తత్వమసి భావయాత్మని. తాను బ్రహ్మ యొక్క స్థితిని పొంది ఉండి ఈ దేహభ్రాంతి చేత ఇంద్రియలోలత్వం చేత ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా అవసరం ఎంతవరకు తీసుకోవట్లే, అవసరం లేని వాటి వెంపర కూడా పడుతున్నాం మనం. అదే మనకి ఏం చేస్తుంది అంటే బంధనని తీసుకొస్తుంది. బంధన బయట నుంచి రావట్లా, మన మనస్సులోనే మొదలవుతోంది. తిరిగి మనం అనుకుంటున్నాము ఆ వస్తువు ఏదో బంధించింది అనుకుంటున్నాం మనం, ఆ పదార్థం ఏదో బంధించింది మనం అనుకుంటున్నాం, విషయం ఏదో బంధించింది అనుకుంటున్నాం మనల్ని. అవన్నీ ఎదురుగుండా ఉండి దొరికేవి. ఇక్కడి నుంచే మనసు యొక్క లాలత్వం మనసు యొక్క లోలత్వం చేత వాటి వెంబరలు ఆడుతున్నాం. దారా పుత్రులు ధన ధాన్యాలు దాటించే వరకేరా, దారా పుత్రులు ధన ధాన్యాలు దాటించే వరకేరా, గడప దాటించే వరకేరా, పొలిమేర దాటించే వరకేరా, ఎవరికి వారే యమునా తీరే చివరికి వంటరి వేరా, ఎవరికి వారే యమునా తీరే చివరికి వంటరి వేరా. ఇవన్నీ జరుగుతున్నాయా, మళ్ళీ ఏమన్నా తేడా ఉందా, ఏమండి మన తల్లిదండ్రులు అత్తమామలు తాతలు మామలు సిరి సంపదలు ఇవన్నీ ఏమైనా మనం వెంటబడి వస్తున్నాయా, మన వల్ల అవి పెరగడం తరగడం అవుతున్నాయి కానీ వాటి వల్ల మనమేం పెరగటం లేదు తరగటం లేదు. సృష్టించిన వాడు ఒకడున్నాడు, వాడి అనుగ్రహం చేత మన అమ్మ నాన్నకి మనం పుట్టడం జరిగింది, మాకు తెలియజేశారు ఇది గొప్ప సుకృతమైన జీవితం. మానవ జీవితం అనేటువంటిది సామాన్యమైనది కాదు. నీ ప్రయత్నం వలన ఇది రాలా. పూర్వ జన్మలో నువ్వు చేసుకున్న పుణ్యము కించిత్ కించిత్ రాశీభూతమైతే, దేవుడు అనుగ్రహిస్తే మనకి ఈనాడు ఈ మానవ జన్మ ఇక్కడ రాగలిగాం. ఇంకా ఏం దొరికింది మనకి? మహాత్ముల యొక్క దివ్య చరణారవిందాలు దొరికాయి. మనకి తెలుసా మోక్షం పొందాలని? మనందరికి తెలిసిందండి, పుట్టగానే మనకి మోక్షం పొందాలనేటువంటి విషయం ఏమైనా తెలిసిందా? అంటే మోక్షం పొందడం అంటే ఏంటి? గొప్ప ఇల్లు కట్టుకుని ఇంట్లోకి వెళ్తామా? లేకపోతే ఒంటి నిండా నగలు పెట్టుకుని ఒక పెద్ద పట్టు చీర కట్టుకోవడమా? లేకపోతే మంచి సెల్ ఫోన్ చేతిలో ఉంటే సరిపోతుందా? ఇవన్నీ ఎవరైనా వెంటబడి తీసుకెళ్తున్నారా? ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ వెంపడి ఉన్నాయి. గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా జారిపోతున్నారుగా. అంటే ఈ దేహాన్ని వదిలిపెట్టి జారిపోతున్నారు కదా, దేహం జారిపోతుంది కదా. మరి ఇవన్నీ ఇక్కడే ఉండిపోతున్నాయి. ఏది వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, వాళ్ళు ఎక్కిన కారులు, వాళ్ళు వేసుకున్న ఆభరణాలు, వాళ్ళు కట్టుకున్న బట్టలు, అన్ని ఇక్కడే ఉండిపోతున్నాయి. గడప దాటిస్తున్నారా? పొలిమేర దాటిస్తున్నారా? అది అసలు గొప్ప కార్యక్రమం ఎవరైనా ఊహిస్తున్నారా? కీడు తలపెడుతున్నారు. ఏముంటున్నారు? కీడు తలపెడుతున్నారు. ఎవరైనా పోతే ఏమండి, నేను అక్కడికి వెళ్ళి మా బంధువులు ఎవరో పోయారు, చూసి మీ ఇంటికి వచ్చి దానం చేస్తానంటే ఎవరైనా ఒప్పుకుంటారా? కానివ్వరు. ఎందుకనో, వాళ్ళు చచ్చిపోయిన చోటుకి వెళ్ళారు కదా, ఆ చావుల వల్ల మనకు కూడా ఎక్కడ తెస్తాడో అని భయం. అంటే చావకుండా ఉండిపోతాం మనం. అందుకని మృత్యుకి భయపడుతున్నాం మనం. కానీ మహాత్ములను ఆశ్రయించిన తర్వాత మృత్యువుని మనం మన ఆలోచనతో చూడగలుగుతున్నాం అండి. మన ఆలోచనతో దాని దర్శనం చూడగలుగుతున్నాం మనం. మనకి భయపడుతుంది. ఎందుకని? పోతే ఇది పోతుంది, నేను పోను. ఏది పోతే జారిపోతే ఇది ఇది అనుభవించేవి, దీని పేరు పెట్టుకున్నవి, అవన్నీ ఉండిపోతున్నాయి. వీడు పోయిన తర్వాత వీడు ప్యాన్ కార్డ్ ఏమైనా ఏమండి అర్థం కట్టించుకోవాలా మన ఇంట్లో? ఏమండి దేనికి పనికి రాదు. కానీ ఇది దేని వల్ల పనికి వస్తుంది? భగవంతుడి అనుగ్రహం ఇందులో ఉండబట్టి. మనందరిలో ఒక భగవంతుడి యొక్క అనుగ్రహము, చైతన్యము ఒక ప్రాణరూపంలో ప్రకాశిస్తుంది మనందరిలో. అటువంటి బ్రహ్మ పదార్థాన్ని మనం మాట్లాడుకోవాలంటే దాని గురించి
వివేక చూడమణిలో త్వరం ఏదైతే త్వరలో ఉండి కనిపిస్తుంది, త్వరం సకల బాగా గోచరం. అన్ని వాక్కులకి కూడా గోచరమయ్యేది కాదు, అందేది కాదు, మాటలకి అందదని. మన సగ దంపుడుగా మాటలు మాట్లాడుతుంటే గురువులు అంటారు, మీ అమ్మ నీకు వసపోసినట్టుంది, మాటలు కాదు చెప్పాల్సింది, అనుభవించాలి. మనం ఏం చేయాలి? అనుభవించాలి. మా గురుదేవులు చెప్తుండే కేవలం అనుభవైక వేద్యమైనది ఏది? అది తాను అనేటువంటిది. అందుకని త్వరం సకల వాగ గోచరం, గోచరం విమల బోధ చక్షు, గోచరం అవుతుంది. ఎవరికి క్వాలిఫై అవ్వాలి అక్కడ? ఎవరికైతే మనస్సు అనేటువంటిది ఏది గోచరం విమల విమల బోధ చక్షుష, విమలమైనటువంటి అంటే మలరహితమైనటువంటి విమల బోధతో కూడినటువంటి చక్షు ఎవరు కలిగి ఉంటారు? ఆ చక్షు కలిగినటువంటి వాళ్ళకే ఏమవుతుంది? బ్రహ్మతత్వం అసి మనం అనుకుంటే అది కండదా పట్టేస్తే అయిపోయే వాళ్ళం కాదు, అది కేవలం అనుభవించాలి. అందుకని నువ్వు నీలో ఆత్మయందు భావయ, నువ్వు భావన చేయి. ఇందప్పుడే చెప్పారు కదా బాహ్యార్థము అంతరార్థము వారు చెప్పారు. బాహ్యార్థంలో వ్యవహారానికి కొన్ని నడిపించాలి, కానీ అదంతా అబద్ధమే, ఇదంతా హుళ్ళకే. ఇది వ్యవహారంలో ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఆమె కింద కూర్చున్నారు, ఆమె పైన కూర్చున్నారు, లేకపోతే రంగులు కలర్లు కనిపించవచ్చు, ఇదంతా వ్యవహారమే. అది అవసరమా నాకు? ఇక్కడ వస్తుంది బోధ. బోధ ఎప్పుడు ఉపయోగపడుతుంది? వాళ్ళు ఏం చీర కట్టుకున్నారో, ఏం కలర్లు కట్టుకున్నారో నాకు అవసరమా? కింద కూర్చున్నారో పైన కూర్చున్నారో ఇది నాకు అవసరమా? ఇక్కడికి మహాత్ములు నాకు అవకాశం ప్రసాదించినందుకు మనం అందరం విచారణ చేసుకోవాలి. ఏ విచారణ చేసుకోవాలి? బ్రహ్మతత్వాన్ని విచారణ చేసుకోవాలి. ఇప్పుడు ఆ బ్రహ్మతత్వం అనేది మనం విచారణ చేసుకుంటున్నప్పుడు, చేసుకోక ముందు, చేసుకుని ఇక్కడి నుంచి లేచిపోయిన తర్వాత బ్రహ్మ ఎవరితో ఉంది ఇప్పుడు? అది తన స్వరూపం. తనని విడిచిపెట్టి ఎప్పుడు లేదు, కానీ అది ఇంద్రియాలకి గోచరం అవ్వదు. ఇంద్రియాలకి గోచరం అవ్వదు, అది ఇంద్రియాతీతమైనటువంటి. అందుకని ఇంద్రియాలకి, ఇంద్రియాలతో మనం చూడాలంటే చూడలేం కాబట్టి అది కేవలం అనుభవేయమైంది. మహాత్ములు చెప్పారు ఇలాంటి తత్వ విచారణలో మహాత్ముల బోధ శ్రవణం చేస్తూ చేస్తూ మనకి కలలో మన గురుదేవులు వచ్చారండి. మన కలగలనామండి, స్వప్నం కన్నా. స్వప్నంలో గురుదేవులు కనిపించారు, లేదు ఏది మన కాళహస్తీశ్వరుడు కనిపించాడు మనకి. వెళ్ళాం, గురువులే తీసుకెళ్ళారు దర్శనానికి. మంచి కలగన్నాం, దర్శనం చేసుకున్నాం, చక్కగా ఒక చోట కూర్చోబెట్టి బోధ చెప్పారు. మధ్యలో ఎవరు టక్కుని తగిలారు మనకి, మెలుకొచ్చింది కదా.
అది కళ అంటారా? కళ అంటారా? కళ కాదు అది, అది వాస్తవం. ఏ విధంగానైనా మనకి అటువంటి భగవద్ అనుభూతిని ప్రసాదించగలరు గురువులు. అందుకని భగవంతుడు కళ్ళలో కనిపిస్తే అది సత్యం, గురుదేవులు మనకి కళ్ళలో కనిపిస్తే సత్యం. సత్యం గురించే నువ్వు గనక కళ్ళలో విచారణ చేస్తే సత్యం అవుతుంది. కానీ నువ్వు బాహ్య ప్రపంచంలో నిన్ను నువ్వు మరిచి గనక సత్సంగంలో నిలబడగలిగితే ఇది సత్యం. ఎంతవరకు సత్యం? ఇది మారిపోయేటువంటిదే, మారనిది ఒకటి ఉన్నది అనేటువంటి దాని వివేక దృష్టితో ఎవరైతే దాన్ని చూడగలుగుతారో అప్పుడేమవుతుంది? అనుభూతి మనకి మిగిలిపోతుంది. దాన్ని అందుకొని సాధకులైనటువంటి వారికి గురుదేవుల దర్శనానికి వచ్చే ముందే గేట్ అవతలే మనకు కొన్ని క్వాలిఫికేషన్స్ రావాలట. వాటిని ఏమని చెప్పారు? సాధన చతుష్టయం. ఏమన్నారు అది? సాధన చతుష్టయం. దానిలో ముందు అయినటువంటిది ఏది? నిత్య వస్తు వివేకము. మనందరికి ఉందా? చెప్పేసినంత మాత్రం చేత ఇక్కడ ఉండిపోయిందని అనుకోకండి. కానీ మనం వివేక దృష్టితో ప్రపంచంలో మసులుతున్నప్పటికీ కూడా, తిరుగుతున్నప్పటికీ కూడా మన ఆలోచన మాత్రం ఎప్పుడు సత్యమా అసత్యమా? ఏది అది? సత్యమా అసత్యమా? నిత్యమా అనిత్యమా? ఆత్మకు సంబంధించిందా అనాత్మకు సంబంధించిందా అనేటువంటి దృష్టి ఎవరికైతే ఉంటుందో వారి అనుభూతి ఎక్కడుంటుంది? సరైనటువంటి తనలోకి తాను చూసుకోగలుగుతాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా విజయాన్ని సాధించగలుగుతాడు, ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని సాధించగలుగుతాడు. అందుకని మహాత్ములు మొదటనే చెప్పారు, ప్రపంచంలో ఉండు, ఇది వ్యవహారం. వ్యవహారం ఎంతవరకు ఉండాలి? బాహ్య ప్రపంచంలో ఉన్నంత వరకు ఉండాలి. మనలోకి మనం వెళ్ళినప్పుడు కొంచెం దీని గురించి ఇందాక స్వామివారు కూడా నాది నేను లేకపోతే ఎలా అని చెప్పారు కదా, అంతవరకు ప్రాతిభాసికంగా ఉండాలి. దానికి మూడు మనకి మార్పులు మనకి ప్రసాదించారు. ఏమని? పారమార్థికము, ప్రాతిభాసికము, వ్యవహారము అని. కేవలము ఈ సంసారంలోనే పడి మార్పులు పిలుస్తున్నా కూడా ఎక్కడ రాగలమండి? ఇల్లు వదిలిపెట్టి రాగలనా? ఇంట్లో రండి, నలుగురు కోడళ్ళండి, కొడుకులు మంచి వాళ్ళండి, కానీ నలుగురు కోడళ్ళు ఉన్నారు చూశారు ఏమండి, దానికి కూడా మార్గాలు చాలా వచ్చేసాయి కదా, విడదీసేస్తే పోయే విడదీయరు, కలిసి ఉండాలి, కలిసి ఉంటే కలదు సుఖం, కానీ మనసులు కలవాలిగా. ఇప్పుడు ఈ మామగారికి ఇటువంటి భావన వచ్చిందంటే సుఖంగా ఉందా దుఃఖంగా ఉందా? మనం సుఖపడినప్పుడు అది దాన్ని ఏమంటారు, అది దాని ఏ ఆలయం, అది ఆపదలకు ఆలయం. ఎప్పుడు ఎవరి ఎవరి ముఖంతో ఏ మాట వస్తుందో మనకి తెలియదు. వాళ్ళందరూ ఎవరు ఒక్కరు కూడా మన వెంట వచ్చేవాళ్ళు లేరు. ఇంటిని ప్రేమిస్తున్నాం, ఇల్లు అసలు మన వెంట ఇక్కడికి రావా? ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వాటిని మనం ప్రేమిస్తున్నాం, అవన్నీ తెచ్చుకున్నామా ఇక్కడికి? ఏం దొరికినా తాళాలు పెట్టుకుని తాళం బొడ్లో పెట్టుకుని మరీ వస్తుంటాం, ఏదో సాది అన్నట్టు. వెళ్ళిపోయిన వాళ్ళు ఏం తీసుకెళ్లారు కనుక, బాగా సంపాదించి వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోగా ఉన్నదాన్ని పీక్కుని, ఏది నాదంటే నాదని పీక్కుని కోట్లు తెక్కుతున్నారు. ఆ తల్లిదండ్రులు చెప్పుకోబోతున్నారు ఏమని, ఆ కోర్టు ఎక్కిన వాడు మా రెండో అబ్బాయి అండి, మూడో అబ్బాయి ఏమో పెద్దల మధ్యలో పెట్టి తెల్చాలనుకుంటున్నాడండి. సుఖం ఉంది ఎక్కడన్నా? సుఖం లేదు కదా. అందుకని ప్రపంచం అనేదే మనకి ఒక బంధన. ప్రపంచం అనే భావన మనలో ఉంటే బంధన, మనం ప్రపంచంలో ఉంటే బంధన కాదు. మనం ప్రపంచంలో ఉండొచ్చు కానీ ప్రపంచం మనలోకి రాదు. మనం ఎక్కడైనా ఉండుగాక కానీ మనలోకి దృశ్య ప్రపంచం రాకూడదు. మనలోకి వస్తే ఏది నాది, నదిలో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళాలి అనుకున్నవాడు నదిలో ఇది తాను కూర్చుని నీటిలో పడవ ఉంటే తప్పకుండా గమ్యస్థానాన్ని చేరగలుగుతాడు. అది మధ్యకెళ్ళిన తర్వాత నీరు పడవ లోపల ఎలా ఉందో చూడాలనుకుందనుకోండి, అప్పుడు నీరు పడవలోకి వస్తే మనం వాళ్ళ ఒడ్డుకి వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. ఎంత వేలు లక్షలు పెట్టి టికెట్లు కొనుక్కొని ఫ్లైట్లో వెళ్ళినా షిప్పుల్లో వెళ్ళినా వాళ్ళు కొన్ని జాగ్రత్తలు చెప్తారు. ఏది ఎమర్జెన్సీ ఎప్పుడైనా వస్తే దాంట్లోంచి ఇలా దూకాలి, ఇవన్నీ వేసుకోవాలి, ఇవన్నీ చెప్తారు. నాకు గుర్తుకొస్తూ ఉంటుంది అలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఇవన్నీ గుర్తుంటాయా? వాళ్ళు బాగానే చెప్తున్నారు, కానీ అలాంటిదే కనుక కష్టం వస్తే మనకి ఏం గుర్తుంటుంది? మనకైతే చాలీసా గుర్తుంటుంది, మనకైతే గురుదేవులు గుర్తుంటారు, మనకైతే దేవుడు గుర్తుంటాడు, ఏం చేసుకుంటావో చూసుకోవడం. ఎందుకని, ఎలా అయినా మనల్ని రక్షించుకుంటాడండి. ఈ దేహం ఇంకా ఉండాలి, ఇది ఆఖరి జన్మ కదా. ఆత్మను ఆశ్రయించిన తర్వాత ఈ జన్మమే మా కడసారి జన్మమై నీ సాయుధ్యమును పొందించుగాక. అందుకని స్వామివారు చెప్పినట్టుగా మనం ఆ బోధని మనం నిరంతరము మననం చేసుకుంటూ ఉంటే ఏం చేయాలి, శ్రవణం చేయాలి. శ్రవణం చేసిన తర్వాత రెండో చెవితో వదిలిపెట్టేయాలి, ఒక చెవితో విని రెండో చెవితో వదిలిపెట్టేయాలి. అలా అని చెప్పలా, ఒక చెవితో నీకు చాలదురా వినడానికి, అంత ఉంది బ్రహ్మ వస్తువు అంటే. అందుకని నీకు రెండు చెవులు ఇస్తున్నాను కానీ ఒళ్ళంతా చెవులు చేసుకుని వినమన్నారు. ఏమన్నారు మహాత్ములు మనకి, ఒళ్ళంతా చెవులు చేసుకుని విను. ఇప్పుడు మనం అలాగే కూర్చున్నాం ఇక్కడ, ఎలా కూర్చున్నాం, ఒళ్ళంతా చెవులు. ఏది మనకి చెయ్యేదో కాలేదో చెవేదో కనేదో తెలియట్లా ఇక్కడ, ఎందుకంటే బాగా వినాలి. ఏం చెప్తున్నారో మనం వినాలి, దానిని మనం దాచుకుని మళ్ళా మనం ఈ సభ అయిపోయిన తర్వాత మననం చేసుకోవాలి. చెట్ల కిందకి వెళ్ళి ఈ మననం చేసుకునేటప్పుడు మధ్యలో ఒక ప్రసాదం పెడతారు కదా మనకి. ప్రసాదం పెట్టిన తర్వాత సహజంగా ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారు తెలుసా, బాగా తిన్నాను, బాగా నిద్ర వస్తుంది, మంచి చెట్లు కూడా ఉన్నాయి, నీడను పడుకుని నిద్రపోవచ్చు. అది మహాత్ములు చెప్పట్లా, నీకెంత కావాలో అంతే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పంచభక్ష పరమాన్నాలు పెట్టినా కూడా నేను సాధకుడని, నేను సాధన చేసుకుంటానికి ఎంత వరకు తీసుకుంటే బాగుంటుంది ఆహారం, ఎటువంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది, ఇది మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. తగినంత తీసుకుని ఆ తర్వాత మనం విచారణ కోసం కూర్చుంటే అక్కడ ఏది రావాలి మనకి, ఏది ఆ ధ్యాసలో ఏది బాహ్య జ్ఞానాన్ని కోల్పోయి సమాధి స్థితి రావాలి. మనని నమ్మారండి మహాత్ములు గురువులు, మనని నమ్మి ఎందుకని అంటే తోచదు, ఇవన్నీ పెట్టి మనకి చెప్పడం కోసం వాళ్ళకి తోచదండి. మనని ఏదో ఉద్ధరించాలని ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడైనా ఏదో ఒక్క మాట ఆ మనస్సుకి తగిలి తప్పకుండా ఏది మార్గంలోకి వస్తామని వారు ఆశిస్తున్నారు, మన మీద అంత ఆశ పెట్టుకున్నారు. మన వల్ల వాళ్ళకి ఏం ప్రయోజనం లేదు, కానీ మనం ధరిస్తే మనం చాలా లబ్ధి పొందుతాం ఇక్కడ. అందుకోసం ఉన్న ఏక వస్తువు గురించి, ఒకటి ఆత్మ విషయాన్ని గురించి, అనాత్మ అనేటువంటి దాన్ని గుర్తింప చేయటం కోసం ఆత్మ అనాత్మ వివేక దృష్టి అన్నారు. అందుకని ప్రపంచంలో ఏది చూసినా లవలవలాడుతూ దాని మీదకి మనసు పారేసుకోకూడదు, ఆరేసుకోకూడదు. దానిలో ఆ బండి నడవడానికి ఏది ఆధారం? బండి నడవడానికి ఏది ఆధారం? పెట్రోల్ ఆధారమా? ఉండాలి, పెట్రోల్ కూడా ఉండాలి. అంటే సరిపోతుందా? కాదు, బుద్ధి కలిగినటువంటి యజమాని ఉండాలి. ఆ బండి యజమాని ఉంటేనే బండి నడుస్తుంది. ఈ బండికో, ఇది కూడా భగవంతుడు మనకి ప్రసాదించిన అసలైన రథం. ఒకచోటే ఉంటే ఇదే ఇల్లు మనకి. ఈ ఇంటిని మనం చక్క పెట్టుకోవాలి. ఈ ఇల్లు ఎంతవరకు ఉంటుందో, ఈ లోపల ఇది ఎందుకు వచ్చిందో, దీనిని ప్రకాశింపచేసేటువంటిది ఏదో దాన్ని మనం గుర్తిస్తే గాని మనకి తరింపు లేదు. దాన్ని వివేక దృష్టి అన్నారు. దానికే వివేక చూడమణిలో కూడా చెప్పినటువంటి దానిలో ఎత్తరం సకల వాగోచరం గోచరం విమల బోధ చక్షుష. ఈ కళ్ళు కాదు, కళ్ళుకి పైన పెట్టుకున్న ఏది ఈ ద్విచక్షువు కూడా కాదు, ఇవి కాదు, ఈ ఇంద్రియాలు దానిని గమనించలేవు, గుర్తించలేవు. అందుకని విమల బోధ చక్షుష, ఎవరికైతే మనస్సు అనేటువంటి చక్షు బోధతో నిండి ఉంటుందో విమల బోధ చక్షుష, అటువంటి వారికి శుద్ధ చిద్ఘన మనాది వస్తుయత్ బ్రహ్మ. ఏదైతే శుద్ధమై ఉండి చిత్ అనేటువంటి అంతటి కూడా ప్రకాశింపచేస్తూ ఈ అన్ని వస్తువులకి కారణమై ఉన్నదో, ఉన్నది అనే ఉనికికి ఏది కారణమై ఉన్నదో అది బ్రహ్మ తత్వమసి. బ్రహ్మ వస్తువు తానని గుర్తించేటటువంటి వారికి గురుదేవులు అంటుండేవారు, మసి అంటుండేవారు. తత్వం అనేటువంటి దాన్ని గుర్తించలేదనుకోండి ఏమవుతావు? మసి అవుతావు. అంటే అంటుకున్నదెల్లా మసే బయట ప్రపంచంలో. అందుకని ఆ మసితో నీకు సంబంధం లేదు. మన చక్షువుల్ని గురువులు అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుల్ మీలితం ఏన తస్మై శ్రీ గురువే నమః. గురుదేవులు వారి దగ్గర ఒక శలాక ఉన్నది, ఏదది అజ్ఞానం అనేటువంటి చక్షువుని ఏది జ్ఞానాన్ని ప్రసాదించడం కోసము అజ్ఞాన తిమిర, తిమిరంటే చీకటి, అజ్ఞానం అనేటువంటి చీకటితో ఉన్నటువంటి వారికి, అంధత్వంతో ఉన్నటువంటి వారికి అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞాన అంజన శలాకయ, జ్ఞానం అనేటువంటి అంజనాన్ని కూడి ఉన్నటువంటి గురుదేవులు శలాక చేత జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితమేన మనలో నిద్రపోతున్నటువంటి మనస్సుని, నిద్రానమై ఉన్నటువంటి ఏదో మనస్సుని లేపి మనకి నీది ఇది కాదురా, నీది శాశ్వతమైనటువంటిది, నువ్వు అది ఏదైతే ఈ సర్వానికి ఆధారమై ఉన్నదో అది నీవై ఉన్నావు, ఇది నీవు కాదు. పాములు కలగన్నటువంటి వారికి కలలో కలని అనుభవిస్తూ ఉన్నంతసేపు అది నిజమే అనుకున్నాడుగా, అదే ప్రాపంచ కళ్ళలోకి వద్దాం అనుకున్నాడు. ఏమండి నా కోసం కారు వచ్చింది, కారు ఎక్కాను, మూడు రోజులు ఉండాలి అనుకున్నాను, ఇవాళ వెళ్ళిపోతాం అనుకున్నా, ఇది ఒకళ్ళు వచ్చింది అనుకోండి, కళ్ళలో ఉన్నంతసేపు అది నిజమే అనుకుంటున్నాగా, అనుకుంటున్నానా? అది నిజమే అనుకుంటున్నాను, మీరు కూడా అలాగే అనుకుంటారు కదా, అందరి అనుభవం ఒకటే. కానీ మెలిపోరాగానే అంటాం, అబ్బా ఏంటో ఈ రోజే వెళ్ళిపోతానన్న కళ్ళు వచ్చింది నాకు, ఈ రోజు ఎందుకు వెళ్తా, ఇంకా మూడు రోజులు ఉంది కదా మనకి. అది కళ్ళే, అది కళే, కానీ అది కళని ఎప్పుడు గుర్తించాం మనం? మెలకు వచ్చిన తర్వాత. ఇప్పుడు మరి మన ఈ ప్రపంచంలో ఉండి వ్యవహారం నడిపిస్తున్నామే, బాగా వ్యవహారంలో దిట్టడం కదా, ఎక్కడ ఎలా మాట వేయాలో, ఏ తాళం వేయాలో కదా. అందుకని వ్యవహారంలో ఉన్నటువంటి మనకి నిజ జాగ్రత్త ఎప్పుడు వస్తుంది? మనం కూడా బ్రహ్మ వస్తువుని కలిగే ఉన్నాం కదా, కళ నుంచి బయటకు వస్తే అది కళ అని ఎలా తెలిసిందో, ఇది కూడా స్వప్నే ప్రతీయమానాన్ని రూపాన్ని యథాతథ. ఏ విధంగా అయితే స్వప్న ప్రపంచం నుంచి మెలకు వచ్చిన తర్వాత, అబ్బా ఇప్పటి వరకు నీ కళే కన్నాను గాని ఇది నిజమని ఆ స్టెప్ ముందుకు చెలా అనుకుంటున్నావో, మనకి కూడా గురువులు బోధ విన్నగానే మన దగ్గర ఉపాసన ఉండాలి, విచారణ కూడా ఉండాలండి. కొంతమంది ఏంటంటే ఎంతసేపు విచారణ లేకపోతే ఉపనిషత్ జ్ఞానమో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మేము జ్ఞానులం అండి, ఎప్పుడు జ్ఞానంలోనే ఉంటామండి అంటూ ఉంటారు. కొన్ని ఉంటే ఉండుగాక, అంతవరకే ఉండరు వాళ్ళండి, ఎప్పుడు చెక్క భజనలు చేసుకుంటూ ఉంటారండి, ఎంతసేపు పూజలు అంటూ ఉంటారండి వాళ్ళు. వాళ్ళు ఏంటండి కళ్ళు మూసుకు కూర్చుంటారండి ఓ జడంలాగా, ఇలాంటి విమర్శలు కూడా ఉన్నాయి బయట ప్రపంచంలో. అది వాస్తవం కాదు, అది వాస్తవం కాదు. మన గురువులు మనని ఈ బాహ్య ప్రపంచ విషయాదుల నుంచి మనం దానికి ఆవలు ఉన్నటువంటి ఒక ఉపదేశం చేసి ఆ మంత్రాన్ని మనం అనుష్ఠానం చేయటం కోసము మనని మరచి ధ్యానం చేసుకునేటువంటి అవకాశాన్ని మనకిచ్చారు. మంత్రాన్ని ఉపదేశం చేసి ఏమన్నారు, కాగితం మీద రాసుకుని చిన్న పొట్టులో పెట్టి తాళం వేయమన్నారా? ఎందుకంటే కొంతమంది అలా కూడా చేస్తున్నారు, కొంతమందిని చూస్తున్నాం. ఏమండి మేము కూడా గురువులను ఆశ్రయించామండి అన్నారు ఒక ఆవిడ పాలకొల్లులు. అంటే బోధ చెప్పండి అమ్మా, కొంచెం ఏమన్నా చెప్తారా మీ గురువు గారు? ఏం మంత్రం చెప్తారండి మా గురువు గారు, మీరు రోజు దాన్ని అనుష్ఠానం చేసుకుంటున్నారామ్మా అని అడిగా. అడిగితే ఆవిడ చెప్పింది మాట, అదే 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 నేను నినపెట్లో దాచానండి. ఆవిడ కాగితం మీద రాసి నినపెట్లో దాచిందట. అంటే అదా మనం చేసే పని? గురువులు ఎక్కడ మనకి దిద్దుకోమని మనకి ఉపదేశం చేస్తున్నారు? ఉపదేశం చేసింది వినేటట్టుగా శ్రవణంతోనే మన జీవితాన్ని తరింప చేయాలని ఒక మంత్రాన్ని శబ్దం ద్వారా అందజేస్తున్నారు. కానీ వారి యొక్క దుర్భిక్ష ఉన్నదే, వారు మనకి చూపులోన చూపుని లిపి స్వామి రాక్ష వసగునే, చూపులోన చూపుని లిపి స్వామి రాక్ష వసగునే, స్వామియు నీవును జగమును సర్వము శివమయమగు, స్వామియు నీవును జగమును సర్వము శివమయమగు హృదయమే శివ. మనకి ఎలా చేస్తున్నారు? తనదంటూ ఏమీ లేకుండా వారి చేసిన తపశ్శక్తిని మనకి ఒక మంత్రరూపంలో మనకి ధారపోస్తున్నారు. మంత్రరూపంలో ధారపోసింది మనం ఎప్పుడు చేయాలండి, ఎలా చేయాలండి, ఎంతసేపు చేయాలండి? ఏమండి 11 రోజులు చేస్తే సరిపోతుందా, 41 రోజులు చేస్తే సరిపోతుందా? ఇది కోరికలతో చేసే దీక్ష కాదు, నిన్ను నువ్వు ఉద్ధరించబడటం కోసం చేసేటువంటి దీక్ష. ఇది మన జీవిత దీక్ష. అందుకని ఏదో కొంత సమయమైనా తప్పకుండా ఒక అరగంట గంట చక్కగా మనం ధ్యానం చేసుకోవాలి. ఆ ధ్యానం చేసుకునేటువంటి సమయంలో ఆ మంత్ర అనుష్ఠానంలో ఎవరైతే మంత్ర అనుష్ఠానం చేస్తూ ధ్యానంలో కూర్చుంటామో చేయగా చేయగా మంత్ర అధిష్టాన దేవతని నువ్వు దర్శించగలుగుతావు. మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాల్ని దేహాన్ని కూడా మనం మరచిపోవాలి. ఇది మరపు కూడా అవ్వాలి, అది మన దృష్టిలో ఉండిపోవాలి. దానిని ఏమన్నారు, ఉపాసన అంటే ఉప సమీపమునందే ఆసనం కలిగి ఉండటం. దేని సమీపమునందు, మన గురుదేవులు ప్రసాదించిన స్వామి యొక్క ఆ దివ్య చరణారవింద సన్నిధి మన గుండెల్లో ఉందండి. మన గుండెల్లో ఉన్నానని భగవద్గీతలో కూడా చెప్పాడు కృష్ణుడు. కాని సర్వస్య చాహం హృది సన్నివిష్ట ఈశ్వర సర్వభూతానాం హృదేశే అర్జున తిష్టతి. ఎవరు అలనాడు ద్వాపర యుగంలో కృష్ణయ్య కూడా చెప్పాడు. మన గురువులు కూడా మనకి తెలియకుండా హృదయం మీద ముద్రేస్తున్నారు. మన మనస్సు అనేటువంటి దాని చేత మనం ఏది మనలోకి మనం వెళ్ళి మనం పొందినటువంటి మంత్రాన్ని అర్థాన్ని భావాన్ని చక్కగా అనుభవిస్తూ దిద్దుకోవాలి. దిద్దుకోవాలి కదా, దిద్దుకుంటే ఏమవుతుంది, అక్షర స్వరూపాన్ని నువ్వవుతావు. అప్పుడు మనం దిద్దగా దిద్దగా మన గురుదేవులు ఎవరు, అక్షర స్వరూపులు. అందుకని అలాగే మనం దిద్దగా దిద్దగా మనని కూడా అక్షర స్వరూపుడు చేస్తారు గురుదేవులు. అక్షరము అంటే ఏంటి, క్షరము కానిది అంటే నశించనటువంటిది. క్షరము అంటే నశించేది, అక్షరం అంటే నాశరహితమైనది. అటువంటి నాశరహితమైనటువంటి తత్వాన్ని మనకి అందిస్తున్నప్పుడు బాహ్య ప్రపంచంలో ఎక్కడ మనం సంచరిస్తున్నా ఈ సత్యాసత్య వివేక దృష్టితో మన జీవితాన్ని తత్వాన్ని జురుకుంటూ అడుగులు వేయాలి. ఒక చోట కూర్చొని ఉపాసన చేయాలి. ఈ రెండింటి ద్వారా మన జీవితము ఈ జీవించి ఉండగానే అమృతత్వాన్ని పొందగలుగుతాం. కాబట్టి అటువంటి మహానుభావులు గురువులైనటువంటి మహాత్ములందరూ కూడా మనకి అటువంటి శక్తిని భక్తిని ఆయుర్వేద ఐశ్వర్యాన్ని అటువంటి పట్టుదలని మనం ఆ స్వామిని చేరుకునేంత వరకు మనం ఈ పట్టుదల వేడకూడదు. అటువంటి శక్తిని భక్తిని గురువులందరూ మనకి ప్రసాదించాలని వారి దివ్య చరణ కమల వరకు శిరస నమస్కరిస్తూ నా సమయం పూర్తయింది కాబట్టి అధ్యక్షులకి వారికి అప్పుడు జై గురుదేవ్.